అది నమ్మాలి మనం. శంకరాచార్యుని అందుకే రోజు మేము ఆదర్శంగా తీసుకుంటాం అనమాట. అంతటి జగద్గురు, అంతటి మహాత్ముడు, సాక్షాత్ శివస్వరూపుడు, ఆయన కూడా నాకేం రాదన్నాడు. కాబట్టి మనం రేపటి నుంచి మీరేం బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు కానీ నేను కానీ అసలు మొత్తం మీద మనం ఎవరము కూడా మాకేమీ రాదేమో, మేము తరించమేమో, మేము పాపాత్మలమేమో, మాకు పాండిత్యం లేదేమో, సంపద లేదేమో అని ఎందుకండి బెంగ పెట్టుకోవటం? అమ్మ అవ్యాజ కరుణామూర్తి, ఆవిడకున్న అపార కరుణ అంతా ఇంత కాదు, మనకేమీ రాకపోయినా అమ్మ 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 అని అంటే ఆ మాత్రమునకు సంతోషించి అరచేతిలోనే మోక్షాన్ని చూపిస్తుంది ఆవిడ. అందుకే అమ్మ రూపంలో ఉపాసించమని సకల దేవతలు సద్గురువులు చెప్పారు. అమ్మ రూపంలో ఉపాసించేటప్పుడు మనకి ఎక్కువ శక్తులు అక్కర్లా. అదే ఇంకో రూపంలో ఆరాధిస్తే మాత్రం మనకు అనేకమైన ఉపాసనా మార్గాలు కావాలి, పంచామృతాలు వంటి అభిషేకానికి కావాలి, నైవేద్యములు పెట్టాలి, ఏవో చాలా గందరగోళం ఉంది. ఉపాసనా విధానం చాలా ఉంటుంది. అమ్మకి ఏం అక్కర్లేదట. అంటే తెలుసుకోవద్దని అండల్లా, తెలియదని భయం పొందవలసిన అవసరం లేదు. నాకేమీ రాదు అని రోజు ఏడవక్కర్లా, నాకేమీ రాదు అని నిరుత్సాహం పొందక్కర్లా, అమ్మని అనుసరిస్తే చాలు. అందుకే బ్రహ్మ ఏమన్నాడు, నేను దుర్గముడికి వరం ఇవ్వడం వల్ల మీరు వేదమంత్రములన్నీ మర్చిపోయారు, కాబట్టి వేదమాత అని కూడా పిలవలేరు. మీరు పిలవకపోయినా పర్వాలా, హాయిగా ఇక్కడే కూర్చుని అమ్మ 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 అనండి. అప్పుడు అమ్మ బొమ్మలా టక్కన మీ ముందు ప్రత్యక్షం అవుతుంది. అందుకే ఆవిడని కరుణామూర్తి అన్నారు. అనగానే ఈ మాట ముందే చెప్పావు కాదేం బ్రహ్మదేవ, అనవసరంగా నూరేళ్లుగా తిండి లేక మలమలమాడిపోతున్నావు, ఇంతకాలం నుంచి చచ్చిపోతుంటే దగ్గరకు వచ్చి ఈ కిటుకు, ఈ సులభోపాయం ఏమిటా? సులభోపాయం అమ్మని పొందే సులభోపాయం ఎందుకు చెప్పలేదంటే అడగకుండా సలహాలు ఇవ్వకూడదు నాయన అన్నాడు. ఇప్పుడు మీకు కష్టం వచ్చింది, చచ్చిపోతున్నారు కనుక నన్ను పిలిచి అడిగారు, అడగకుండా నేనే ముందు వచ్చి సలహా ఇస్తే ఆ ఇచ్చావులేవోయి అంటారు మీరు. ఎవరైనా వాళ్ళంతటా వాళ్ళు అడగంతే మన సలహా ఇవ్వకూడదండి, ఉచిత సలహా ఇచ్చామా వాడికి లోకు అనమాట, చెప్పేవలేపు అంటాడు వాడు. మనం చూస్తూనే ఉంటాము, నాకు ఎదురుగుండా ఒకప్పుడు ఈ ఏసీ కంపార్ట్మెంట్లో బెర్త్ దింపుకోలేక ఒక ఆవిడ చాలా యాతన పడుతుంది. ఆవిడ ఎంత గింజుకుంటుందో ఆ బెర్త్ దింపడానికి నేను మాట్లాడుకోరుకున్నాను. ఇంతలో నా పక్కన ఆయన తిన్నగా ఉండడు కదా, ఏమో అక్కడ కుక్కెం ఉంది, ఆ కుక్కెం ఇలా పైకెత్తితే ఆ బెర్త దిగుతుందంటే చెప్పేవాళ్ళు ఎవరు, నాకు తెలియదు అండి ఆవిడ. అందుకే నేను మాట్లాట్లా, నాకు తెలుసు కదా ఆవిడ సంగతి. కొంతమంది అలాంటి వాళ్ళు ఉంటారు. అందుకే అని పాప ఆవిడకి ఆ కుక్కెం తీయడం రాలేదు. అలా ఓ అరగంట తంటాబడి రాత్రి 10 అయిపోతుంది, నిద్రపోవాలి. ఇందాక ఆయన గయ్యమని తిట్టిందిగా, అందుకని అడగలేదు. అప్పుడు సిగ్గుపడి, ఏమండి ఆ కుక్క ఎలా ఉంటుందో చూపించరా, కుక్కెం తీయటం చెప్పరా, ఆ కుక్కెని తీసే మార్గం చూపించరా అని నన్ను అడిగింది. అప్పుడు దగ్గరికి వెళ్ళి తీసాక థ్యాంక్స్ అండి ఒక్క ముక్క. అది ఎందుకు చెప్తానంటే, అవతల వాడు అడగకుండా మీరు సలహా ఇచ్చారా వాడు చీపు అంటాడు. ఇప్పుడు నానా యాత్ర పడ్డాక అడిగినప్పుడు సలహా ఇస్తే కనీసం థ్యాంక్స్ అయినా చెబుతారు. మన మర్నాడు ఎదురుకుండా కూర్చొని ఇస్తారు, లేకపోతే అవతల బొమ్మంటారు. ఏది మన భర్తలో కూడా మన కూర్చొని ఇవ్వట్లేదు రండి ఈ మధ్యన, అలాంటి వాడు దొరికారు. అందుకు చెబుతాను, ఎప్పుడైనా సరే ఒక వ్యక్తికి కష్టం వచ్చి బావో ఈ కష్టంలోంచి బయటపడడానికి ఒక మార్గం చెప్పండి అన్నప్పుడు మనం చెప్పాలి తప్ప, హఠాత్తుగా మీ ఇంటికి వచ్చి ఏమో నీకు ఈ కష్టం వచ్చిందా, ఈ కష్టంలోంచి బయటపడడానికి ఇది మార్గం అని చెబితే నీ ఇంటికి వెళ్ళి ఈ పని చూసుకుంటారు. వాడు బ్రహ్మదేవుడు అంతటి వాడు, తెలివైన వాడు కనుకే వాళ్ళు అడగకుండా సలహా ఇవ్వలేదు. అడిగినప్పుడు మాత్రమే సలహా ఇవ్వాలి. అనవసరంగా ఇతరుల దాంట్లో జోక్యం చూసుకో చేసుకున్నవాడు, జోలిమాలిన పనికి వెళ్ళిన వాడు ఎప్పుడు ఇబ్బందులే పొందుతాట. అందుకే ఆయన స్వయంగా చెప్పాడు, మీరు ఇప్పుడు తీవ్రమైన యాతనాస్థితిలో ఉన్నారు, క్లిష్ట స్థితిలో ఉన్నారు, కాబట్టే నన్ను సలహా అడిగారు, అడిగిన వెంటనే మీరు పాటిస్తారు. అదే ఇదివరకే నేను చెప్పుంటే మీకు ఇది బుర్రకెక్కదు. అందువల్ల దేనికైనా కాలం రావాలి, సమయం రావాలి అని ఇక మీరు అమ్మని ధ్యానం చేయండి అనగానే వీడు కూర్చుని అమ్మా జగదంబ రా, జగదంబ రా అని ప్రార్థించాలి. పాపం వేరే మంత్రములు ఏం గుర్తులేవు కనుక. అలా వాళ్ళు ప్రార్థిస్తూ ఉంటే టక్కున అమ్మ ప్రత్యక్షమైంది. అప్పుడు ఆవిడ శరీరం అంతా కళ్ళు, ఎన్ని కళ్ళు లెక్కలేదట, ఒళ్ళంతా కళ్ళు చేసుకు ప్రత్యక్షమైంది. అందుకని అప్పటి నుంచి ఆవిడకి శతాక్షి అని పేరు వచ్చింది. శత అంటే అసంఖ్యాకమైన అక్షములు కలిగినది, కళ్ళు కలిగినది. శత అంటే నూరు కాదు, సంస్కృతంలో శత అనే శబ్దమునకు గుంపు అని అర్థం, అనంతము అని అర్థం. ఎన్ని కళ్ళో లెక్కలేదు, లెక్కలేనని కళ్ళతో ప్రత్యక్షమై అప్పటి నుంచి శతాక్షి అని పిలవబడింది ఆవిడ. ఈ జనమంతా పాపం నీరసంతో ఉన్నారు కదండి పాపం, అందుకని వాళ్ళని సేద తీర్చాలి. ఇంకా చెప్పడం ఆశ్చర్యం మీకు, నిజానికి వీళ్ళంతా ఉన్నది హిమాలయ పర్వతాల్లో. హిమాలయ పర్వతం ఎలా ఉండాలి? చల్లగా ఉండాలి. కానీ 100 ఏళ్ళుగా వర్షం లేక హిమాలయ పర్వతంలో ఇప్పుడు ఈ 2 రోజులుగా గుంటూరులో ఎండ ఎలా ఉంది? బయటకు వస్తే అంతకంటే ఎక్కువ ఎండగా ఉంది, మాడిపోతుంది నిత్య అనమాట. 100 ఏళ్ళుగా వర్షములు లేక హిమాలయ పర్వతాలు, హిమాలయ పర్వతాలు లేవు, అవి అగ్నిపర్వతాల్లో ఉన్నాయి. జపాన్లో అగ్నిపర్వతాలు ఎలా ఉన్నాయి అలా ఉన్నాయి. అందువల్ల జనమంతా మాడిపోతున్నారు, బుర్రలు మాడిపోతున్నాయి, దేవతలు కూడా తట్టుకోలేకపోతున్నారు. ఆ రోజు నుంచి అమ్మ తన మొత్తం కళ్ళల్లో నుంచి 9 రోజుల పాటు వర్షం ఏకధాటిని కురిపించిందిటండి. ఇక్కడ దేవీ భాగవతంలో అయితే ఒక తమాషా కూడా రాశారు, అమ్మ కళ్ళల్లో నుంచి 9 రోజుల పాటు ఈ భూలోకంలో మండిపోతున్న మంటల్ని ఆర్పడం కోసం నీరు వచ్చింది. అంటే అమ్మ కళ్ళ ద్వారా వర్షం కురిపించింది. అది మామూలు నీరు కాదు, అమ్మ కరుణా వర్షంట, కరుణా వృష్టి, కరుణా సుధ, కరుణా అమృతం. ఆ అమృత వర్షం 9 రోజులు కురిపించింది. దాంతో ఏమైపోయింది? మొత్తం ఆ ఎండిపోయి నిప్పుల్లాగా మాడిపోతున్న రాళ్ళు ఉన్నాయే హిమాలయాలు, మళ్ళీ మంచుతో నిండిపోయాయి. పూర్వంలాగే భూమండలం అంతా సస్యశ్యామలం అయిపోయింది, ఒక్క క్షణకాలంలో మారిపోయిందనమాట. 9 రోజులు అమ్మ ఏకధాటిని కురిపించిన వర్షానికి ఈ భూమండలంలో ఎండి 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 బీటలు వారిపోయిన నేలలన్నీ క్రమక్రమంగా జలాలతో నిండిపోయాయి. బావుల్లో నీరు వచ్చింది, నదులలో నీరు వచ్చింది, చెరువుల్లోకి నీరు వచ్చింది, సముద్రాలు నీరుతో నిండిపోయాయి, కొండల నుంచి జలపాతాలు రావడం మొదలుపెట్టాయి, భూగర్భజలం అలా పైకి అభివృద్ధి చెందింది. మొత్తం మీద భూమి అంతా కూడా ఈ 9 రోజుల వర్షం అందుకు కురిపించింది అనమాట. ఎక్కడ వరదలు రాలేదు మళ్ళీ. 9 రోజులు వర్షం కురిపిస్తే వరదలు వచ్చి కొట్టుకుపోవడం లేవు, కరుణావర్షం అన్నాను అందుకే. మామూలు వర్షం 9 రోజులు కురిస్తే వరదలు వచ్చి భూలోకంలో ఉన్న వాళ్ళంతా కొట్టుకుపోతారు, ఊళ్ళు ఎగిరిపోతాయి. ఇది కరుణావర్షం కదా, ఎక్కడెక్కడికి నీరు రావాలో అక్కడికి వస్తుంది, భూగర్భజలం పెరుగుతోంది, ప్రజలకు మాత్రం ఏ ఇబ్బంది లేదు. ఈ నీరు వచ్చిన తర్వాత అమ్మ ఏం చేసింది వెంటనే? మళ్ళీ బీజములను విసిరింది, అంటే విత్తనాలు విసిరింది. ఈ విత్తనములు మొలకెత్తి పంట వచ్చేలోపు వీళ్ళు బతకాలిగా, అందుకని ఏం చేసిందిట? ఓ పక్కన వర్షము కురిపించింది, విత్తనములు దల్లింది. విత్తనములు కొత్తగా ఎందుకు దల్లిందని మళ్ళీ మీకు అనుమానం రావచ్చు. అసలు ఈ 100 ఏళ్ళు వర్షం లేక భూగర్భంలో ఉన్న విత్తనములని మాడిపోయాయి, ఎప్పుడో పేలాల్లాగా పేలిపోయాయి. అందువల్ల ఇప్పుడు వర్షం కురిసినా ఆ విత్తనములు మొలకెత్తవు. అందుకే అమ్మవారు మళ్ళీ విత్తనములను సృష్టించి ఎన్ని రకాల బీజములు ఎంత పూర్వం భూమి మీద ఉన్నాయో అన్నీ సృష్టించి విసిరిందిట చేతులతోటి. అమ్మవారికి వేలాది చేతులున్నాయి, ఈ చేతుల్లో ఉన్న విత్తనములన్నీ అలా జల్లింది. ఏం రాశారండి వేదవ్యాసులు వారు? గుమ్మడికాయ విత్తనాలు, మామిడికాయ టెంకలు, బత్సలి గింజలు, రకరకాల కూరగాయలు, ఆకుకూరలు, మళ్ళీ వాటిల్లో కూడా తరుక్కునేటటువంటి కూరలు, గింజలున్న కూరలు, గింజలు లేని కూరలు, పాదులు, తీగలు, వృక్షములు, ఇలా రకరకాలైనటువంటివన్నీ కూడా బీజములను ఉత్పాదన చేసి చేతులతో సృష్టించి అలా జల్లుతూ ఉంటే ఏదో హెలికాప్టర్లోంచి విత్తనాలు జల్లుతారంటారే విమానాల్లో, అలా మొత్తం భూమండలం అంతా విత్తనాలు వెదజల్లబడ్డాయి. అప్పుడు ఈ వర్షానికి కాస్త సేద తీరారు, దాహం తీరింది, శరీరానికి శక్తి వచ్చింది, మాడిపోతున్న వాళ్ళంతా ఉత్సాహంతో ఉన్నారు. అయినా ఆకలి ఉంటుందిగా లోపల, అందుకని ఆకలికి అల్లాడిపోతున్న ఈ దేవతలు ఈ ఋషులు అమ్మకేసి అలా ధీనంగా చూస్తున్నారట. 9 రోజులు వర్షం కురిపించావు తల్లి, 9 రోజులు విత్తనాలు చల్లావు, అయినా పొట్టలు మాత్రం మాడుతున్నాయి అన్నట్టుగా చూశారట. అమ్మనేం అడగట్లేదు వాళ్ళు, చూపులతోటే దైన్యమును గోచరింపజేశారు. మన కళ్ళు అవతలవాడికి మన మనస్సులో ఏమున్నాయో చెబుతాయి, మన ముఖమే మన అభిప్రాయం అవతలవాడికి చెబుతుంది. మనం వచ్చినప్పుడు అవతలవాడు ఆనందిస్తున్నాడా ఏడుస్తున్నాడానే తెలుస్తుండే. మనం ఇంటికి వెళ్ళినప్పుడు వాడు అలాగే చూస్తాడు, కిక్కును వండవు అంటే పొమ్మని అర్థం, రారా నాయన అని ఎంతో ఆప్యాయంగా పిలిచి కుర్చీ వేశాడంటే కూర్చోమని అర్థం, మజ్జిగ పుచ్చుకుంటారా అన్నాడంటే మజ్జిగ ఇవ్వడం ఇష్టం లేదని అర్థం, ఏమే తొందరగా రా కాస్త మజ్జిగ పట్టుకురా ఈయన పొయ్యి అన్నాడంటేనే మజ్జిగ ఇవ్వడం ఇష్టం అని అర్థం అనమాట. ఇష్టం లేని వాడు కూడా 2 రకాలుగా మాడతాడండి, కాస్త కాఫీ పుచ్చుకుంటారా, మా ఇంట్లో ఎందుకు తగ్గుతారులేండి అంటాడు, ఏది కాఫీ పుచ్చుకుంటారా అని మళ్ళీ అంతలోనే ఇంకెందుకు ఇంకేం అడుగుతాం మనం. నాకు అలాంటి అనుభవాలు జరిగాయండి బాబు, మహానుభావులు ఈ భూలోకంలో ఎంతోమందిని ఎన్నేళ్ళుగానో చూసి ఉన్నాం అనమాట. గురువుగారు మన ఇంట్లో ఏం తాగుతారు, గురువుగారు మన ఇంట్లో ఏం పుచ్చుకుంటారు, అస్సలు గురువుగారు మనం ఇచ్చిన తాంబూలం కూడా దక్షిణ కూడా పుచ్చుకోరు, ఇంకా ఆయనకి ఏమి ఇచ్చితే మాత్రం లాభం ఏమిటి అంటే వీడు దక్షిణ పుచ్చుకోవడం వాడే ముందు చెప్పాడు. మాయదారిలో ఒక్కేలు అన్నమాట, మహానుభావులు కనుక అలాంటి వాళ్ళు కాబట్టి ఎందుకు చెప్తానంటే మన ప్రవర్తన మన ముఖము అవతల వాళ్ళకి తెలుస్తుంది. అమ్మకేసి వాళ్ళు దీనంగా చూస్తూ ఉంటే ఓహో వీళ్ళంతా ఇంకా మాడిపోతున్నారని తెలుసు కనుక అమ్మవారికి, నాయనలారా ఈ విత్తనములు భూమిలో పడి అవి మొలకెత్తి పైకొచ్చి పుష్పించి ఫలించటానికి సమయం పడుతుంది, ఈలోపు మీరు ఆకలితో మాడిపోతున్నారు, అవి పైకొచ్చేలోపు మీకు నేను అన్నం పెడతాను అని తన శరీరము నుంచి ఎన్నో రకాల శాఖములను సృష్టించింది. అబ్బా, దేవీ భాగవతంలో 7వ స్కంధంలో రాశారు వేదవ్యాసులు వారు, గోళ్ల నుంచేమో ఫలములు వచ్చేయట, అరటి పళ్ళు మామిడి పళ్ళు నఖముల నుండి గోళ్ల నుంచి పళ్ళు సృష్టించింది. పళ్ళు ఇమ్మీడియట్లీగా తినడానికి వరకు వస్తాయి, కూరగాయలకు కొంచెం టైం పడుతుంది కదా. మీరు ఎన్ని వంకాయలు పంపించినా, ఎన్ని అవేవో గుమ్మడికాయలు పంపించినా, ఆనపకాయలు పంపించినా ఇవన్నీ కొయ్యాలి, కోసిన తర్వాత వీటిని ఉడకబెట్టాలి, మళ్ళీ పోపులు పెట్టాలి, ఇవి తయారు చేయడానికి కొంచెం టైం పడుతుంది. అదే ఫలం అయితేనో టక్కును ముందు తినచ్చు. ఆకలికి మాడిపోతున్నారు కనుక ముందు గోళ్ల నుంచి కరాంగుళుల నుంచి, అది కూడా కరాంగుళి నఖముల నుండి, కర అంటే చెయ్యి, అంగుళి అంటే వేళ్ళు, ఆ వేళ్లకున్న గోళ్ళని నఖ అంటారు, ఈ నఖముల నుంచి రకరకాల ఫలములను సృష్టించింది. ముందు పళ్ళు తింటూ ఉండండి అనగా వాళ్ళు తింటున్నారు. ఇప్పుడు ఇంకో తమాషా జరిగింది, కొంతమందికి పళ్ళు పడవు, పెద్ద కొడుకు ఏంటంటే దానిమ్మకాయ కింద తింటే కడుపులో మండచ్చు, యాపిలు అక్కడికి పడదు. కాబట్టి పచ్చి ఫలాలు తిని బ్రతికేవాళ్ళు కొంతమంది ఉంటే కేవలం అరటి పళ్ళు వాటితో బ్రతికేవాళ్ళు ఉంటారు, అపక్వాహారం. కొంతమంది అలాంటి వాళ్ళు కాదు కదా, వాళ్ళకి చక్క ఉప్పుడు పిండు లేకపోతే ఇంకొక మంచి సాంబార్లు పులిహారులు కూరగాయలు ఇవన్నీ తింటే కానీ బతకలేదు. వాళ్ళంతా దీనంగా మేము ఫలములు తెల్లలేము తల్లి అన్నట్టుగా చూశారట. అప్పుడు అమ్మవారు చిరునవ్వు నవ్వుతూ ఉండగా ఆవిడ శరీరం నుంచి అబ్బా అసంఖ్యాకంగా శాఖములు వచ్చాయి, ఈ భూమండలంలో ఎన్ని కూరగాయలు ఉన్నాయో అన్నీ వచ్చేసాయి అనమాట. వరస పెట్టి ఆనపకాయలు వచ్చాయి, గుమ్మడికాయలు వచ్చాయి, వంకాయలు వచ్చాయి, దొండకాయలు వచ్చాయి, బెండకాయలు వచ్చాయి, అవేవో పుచ్చకాయలు వచ్చాయి, తోటకూర, గోంగూర, బచ్చలికూర, పాలకూర, మెంతికూర, కొత్తిమీర ఇలాంటివన్నీ వరుసగా వచ్చేస్తున్నాయి. వీటితో పాటు ధాన్యములన్నీ వస్తున్నాయి. రావడం ఒక ఎత్తండి, ఈ కూరగాయలు వాటంతటే ముక్కలు ముక్కలు కింద టపటపటపా కొట్టబడుతున్నాయట. మళ్ళీ మనం 40 రోజుల పురాణానికి మన వంట వాళ్ళని మనం తెచ్చుకోవడం, ఆవిడికి తరిగి పెట్టేవాడు ఒకడు, స్టవ్ ఇచ్చేవాడు ఒకడు, వండించేవాడు ఒకడు, ఇవే అక్కర్లా, వాటంతటే ముక్కలు ముక్కలు అయి పక్కకు వచ్చేస్తున్నాయట. పెద్ద పెద్ద దమరాగిన్నులు వచ్చాయట, ఇవన్నీ అందులో చేరిపోయాయి, ఉడికిపోయాయి, ఆహార పదార్థములు పక్వం అయిపోయాయి, మొత్తం దేవతలకి మానవులకి పిండి వంటలతో భోజనం వచ్చి పడిపోయింది అనమాట. మళ్ళీ కొన్నిసార్లు సప్తాహంలో ఉత్తి ఉప్పుడు పిండి పెడతారు పగలు, మామూలు మాయదారు ఉప్పుడు పిండి కాకుండా రకరకాల పదార్థములతో వచ్చాయి. షడ్రసి సామగ్రి రుచిమత్ పదార్థ చేయములు వచ్చాయి. ఇక చూడండి, యజ్ఞములో భోజనము తప్ప, అంటే యజ్ఞములో వేయబడే ద్రవ్యము తప్ప వండిన అన్నం తినండి, దేవతలు కూడా అమ్మవారు వండి పెడుతూ ఉంటే, అన్నపూర్ణాదేవి పెడుతూ ఉంటే ఆనందం తట్టుకోలేక తినేశారన్నారు. శుభ్రంగా భోజనం చేశారు వీళ్ళు. ఈరోజు నుంచి 40 రోజుల పాటు మీకు నా శరీరము నుంచి ఇలాగే కాయగూరలు వచ్చి సంతృప్తి కలగజేస్తాయి. ఈరోజు నుంచి 40 రోజుల తర్వాత మాత్రం మళ్ళీ ఈ భూలోకంలో పంటలు యథాప్రకారంగా పండుతాయి, వాటిని మీరు వినియోగించుకోండి. అప్పటిదాకా మాత్రం నా శరీరమే మీకు జలం ఇస్తుంది, నా శరీరమే శాకపాకాలు ఇస్తుంది అనగానే వాళ్ళు వెంటనే శాకంభరి శాకంభరి అని స్తోత్రం చేశారు. శాక అంటే కూర, కూరలతో కుక్షిని భరతి నింపుతున్నది కనుక శాకంభరి అని పేరు అనమాట. ఈ శాకంభరి అనే శబ్దం మన నోట్లో పడి ఉచ్చారణ చేతకాక సంస్కృతం రాక శాకాంబరి అని దీర్ఘం తీయటం, శాకాంబరి లేకపోతే ఇంకో వేణాంబరి కాదు, శాకంభరి ఒత్తు భ, శాకంభరి ఇతి విఖ్యాతిం తదా యాస్యామ్యహం భువి. స్వయంగా చెప్పిందమ్మ, తతోహం అఖిలం లోకం ఆత్మదేహ సముద్భవై భరిష్యామి స్వరాహ శాకై ఆవృష్టే ప్రాణధారకై. నా శరీరము నుంచి ఇప్పుడు ఇదంతా భవిష్యత్తులో జరగబోయేది కదా అమ్మవారు చెబుతున్నది దేవతలకి, ఇది 2వ మనువు కాలంలో చెబుతోంది, 7వ మనువు కాలంలో ఇలా జరుగుతుందని, అంటే రాబోయేదాన్ని చెబుతోందమ్మ. మనకంటే అయిపోయింది కానీ వాళ్ళకి ఇంకా అవ్వాలి కదా. నా శరీరము నుంచి ఆత్మదేహ అంటే నా శరీరము నుంచి సముద్భవై పుట్టిన శాకై కూరగాయలతో సురాహ దేవతలారా భరిష్యామి మిమ్మల్ని భరిస్తాను, అంటే మీ కడుపు నింపుతాను, కాపాడతాను, ప్రాణధార కైహి, నా కళ్ళల్లో నుంచి పుట్టిన నీళ్లతో మిమ్మల్ని రక్షిస్తాను. అప్పటి నుంచి నన్ను శాకంభరి అంటారు. శాకంభరీతి విఖ్యాతిం తదా యాస్యామ్యహం భువి. ఆ రోజు నుంచి నేను భూలోకంలో శాకంభరి అనే పేరుతో ప్రసిద్ధి చెక్కుతాను. ఆ తర్వాత మీరు నన్ను జయహో అని కీర్తిస్తారు. అంటే అమ్మవారు అందరికీ కూరగాయలతో భోజనం పెట్టింది, ఆనందం కలగజేసింది, వాళ్ళకు ఓపిక ఇచ్చింది. ఓపిక వచ్చింది కాబట్టి వాళ్ళంతా అమ్మవారికి జయము కలుగ్గాక అని అరుస్తారట. ఈ శబ్దమునకు దుర్గముడు ఉలిక్కిపడతాడు. ఉలిక్కిపడి, భటులారా, హిమాలయ పర్వత ప్రాంగణముల దగ్గర ఎవరో జయహో జయహో అని అరుస్తున్నారు. నేను బ్రహ్మ దగ్గర వరాలు పొందినప్పటి నుంచి వేదములు అందరూ మర్చిపోయాక వేదన తప్ప వేదన లేకుండా ఉంది లోకంలో. అటువంటిది ఇప్పుడు వేదం మర్చిపోయిన జనాల దగ్గర నుంచి వేదనాధ్వనులు కాకుండా ఆమోదధ్వనులు వస్తున్నాయి. ఏం జరిగింది? ఈ ప్రజలకి ఓపిక ఎలా వచ్చింది? ఈ అరుస్తున్న వాళ్ళల్లో మానవులే కాకుండా దేవతలు కూడా ఉన్నారు. ఎందుకంటే దేవతల కంఠంలో మాధుర్యం ఉంటుంది, మానవుల కంఠంలో కొంచెం గద్గద స్వరం ఉంటుంది, గరగర ఉంటుంది. మానవులకి దేవతలకి చాలా తేడా ఉంటుంది. మనకు అప్పుడప్పుడు గరగర వస్తుంది కంఠంలో, ఎంత గొప్ప గాయకుళ్ళు అయినా. కానీ దేవతల కంఠంలో ఈ గరగరలు అవి ఉండవు, కిచ్చుకిచ్చులు ఉండవు, బండగొంతుకు ఉండదు. వాళ్ళు ఎప్పుడూ ఒకే రకంగా మృదువుగా పలుకుతారు. వాళ్ళకి సక్రమంగా ఆహారం అందితే దేవతలు అందంగా మృదువైన కంఠములతో పలుకుతారట. ఇంకా దేవతలు ఎప్పుడు పాడినా ఘంటసాలు పాడినట్టే ఉంటుంది. అలాగే మామూలు మానవులు కనుక పాడితే ఎల్లప్పుడూ కంఠం అలా ఉండదు. కాబట్టి దేవతలు ఇటు మానవులు హిమాలయాల దగ్గర చేరి మృదువుగా మధురముగా జయ జయధ్వానాలు చేస్తున్నారు. ఏం జరిగి ఉంటుంది చూసి రండి. దూతల్లారా, హిమాలయాల్లో ఏం జరుగుతుందో కనిపెట్టండి. దూతలే రాజుగారికి కళ్ళు చెవులు. మీరు ఎక్కడ ఏ మూల ఏం జరిగిందో ఎప్పటికప్పుడు ఆ సందేశం నాకు చెబితే నా శత్రువులు ఎవరైనా అక్కడ చేరితే వాళ్ళని చంపగలుగుతాను నేను. ఈ సిబిసిఐడి వాళ్ళు, ఇంటెలిజెన్స్ వాళ్ళు సరిగ్గా రిపోర్ట్ ఇవ్వకపోతే ప్రభువుకి ప్రమాదం అనగానే దూతలు పరుగు పరుగున వెళ్ళి జరిగిందంతా చూసి పరుగు పరుగున మళ్ళీ వెనక్కి వచ్చి, దుర్గమా దుర్గమా, చాలా ఆశ్చర్యకరమైనది చూస్తున్నాం మేము. హిమాలయ పర్వతాల్లో ఒక పరమసుందరీమణి ప్రత్యక్షమయ్యింది. ఆవిడ కళ్ళల్లోంచి అమృతం వంటి నీరు వస్తోంది. ఆవిడ శరీరం నుంచి కూరగాయలు వస్తున్నాయి. ఆ కూరగాయలు వండబడుతున్నాయి. ఆ వండిన వంటని దేవతలు మానవులు తింటున్నారు. ఆ అమ్మవారు ఎవరో కానీ వాళ్ళందరికీ కడుపు నిండా రకరకాల పదార్థాలు పెడుతోంది. సాధారణంగా కొంత పదార్థం కొంత తిన్నాక ఎక్కువ తింటే అజీర్తి చేస్తుందిట. కానీ అమ్మవారు పెట్టిన పదార్థం ఎంత తిన్నా ఆరోగ్యంగా ఉంటుంది, ఎంత తిన్నా శరీరంలో మార్పు ఉండడం లేదు. మీరు ఒకసారి ఆలోచించండి, కడుపు నిండిన తర్వాత మనం ఎక్కువ తింటే ఏమవుతుంది? బజ్జ పెరుగుతుంది, ఆయాసం వస్తుంది, రకరకాల అనారోగ్యాలు వస్తాయి, త్రేంపులు వస్తాయి. ఏది? మనం వండుకున్న ఆహారం అయితే. అదే జగదంబ వండిన ఆహారం కనుక తింటే ఎలా ఉంటుందిట? ఎక్కడ మాట వరసకు కూడా శరీరంలో వాయు ప్రకోపనం అంటే గ్యాస్ ట్రబుల్ లేదు, ఆయాసాలు లేవు, తినడం వల్ల పొట్ట ఉబ్బడం లేదు. తిన్న కొద్దీ ఇంకా ఇంకా మాధుర్యం పెరుగుతోంది, ఓపిక పెరుగుతోంది, ఆనందం పెరుగుతోంది. అందుకే వాళ్ళు రెచ్చిపోయి తింటున్నారు. అదే అమృత పాయసం. మనకి ఎక్కడికక్కడ శ్రీనాథుడు అందుకే చెప్పాడు, శ్రీ విశాలాక్షి బంగారు త్రెడ్డునందు అమృత పాయసమసగు నభ్యాగతులకు అంటాడు ఆయన. విశాలాక్షి మాత కాశీలో మధ్యాహ్నం పూట అమృత పాయసం బంగారు గరిటితో పెట్టేదిట. ఆ పాయసం ఎంత తాగినా తనివి తీరేది కదట, ఇంకా ఇంకా తినాలనిపించేదిట. ఇంకా చివరికి వచ్చాక మరీ మనం తిండిపోతుల్లాగా తినడం బాగుండదేమో అనుకుని ఋషులు తినడం ఆపారట. ఎక్కి దుక్కి ఉండదన్నమాట మనకి. మీరు చూడండి ఒకసారి, ఎప్పుడైనా భూలోకంలో మీరు ఎంత రుచి కలిగిన పదార్థం అయినా గట్టిగా కొంచెం తిన్నాక ఇంక తినలేరు మీరు, కడుపు నిండిపోతుంది. ఏమో అలాంటి శక్తి ఉన్నవాళ్ళు ఉంటే వేరే విషయం, బకాసురుడిలాగా భీముడిలా తినగలిగేవాడు ఈ కలియుగంలో కూడా ఉంటేవో చెప్పలేం. కానీ ఎంత బాగున్నా నెయ్యి వేసుకుని ఒక రెండు బొబ్బట్లు కంటే ఎక్కువ తినగలిగేవాడు ఎవడన్నా ఉంటే చూపించండి. ఈ మధ్యకాలంలో చాలా కష్టంగా ఉంది. ఇలా అనగానే ఒకడు వచ్చాడు, బస్తీ మీస వల్ల నేను 45 తింటాను అన్నాడు. అలాంటి వాళ్ళు పక్కన పెట్టండి. ఇప్పుడు సవాల్ కోసం కాదు, కానీ ప్రస్తుతం కాలంలో కలియుగంలో తినగలిగేవాడు తగ్గిపోయారు. తినమంటే కొన్ని వాళ్ళు తినడానికి ఆకలిస్తున్నారు షుగర్ అట్ల లోపల, దాంతో తినలేకపోతున్నారు కొంతమంది. అదే అమ్మవారే కనుక పెడితే అది ఎంత రుచి కలిగిన పదార్థంగా ఉంటుందో, ఎటువంటి అమృత పదార్థంగా ఉంటుందో తినేవాడికి తెలుస్తుందట. వాడు ఎంత తిన్నా అనారోగ్యం రాదు, తింటే చికాకు రాదు, ముఖం వస్తుందన్నమాట. అది అమ్మవారి హస్తము నుంచి బయటికి వచ్చినటువంటి పాయసం అవడం వల్ల, అమ్మవారి స్పర్శకు నోచుకోవడం వల్ల, అమ్మ కరుణతో కూడిన ప్రసాదం అవడం వల్ల, అది దివ్యమైన అమృతం అవడం వల్ల దానివల్ల మనకి ఎప్పుడూ ఆపద రాదు, ఆరోగ్యమే వస్తుంది. అందుకే అమ్మ దగ్గరికి వెళ్ళేవారట. నారదుడు అంటాడు దేవీ భాగవతంలో, అమ్మ దగ్గరికి వెళ్ళి పాట పాడుతూ ఉంటే అమ్మ నన్ను ప్రేమతో చూసింది, అప్పుడు అమ్మవారి కరుణ అనే అమృతం నాకు వచ్చింది. ఆ అమృతాన్ని అలా తాగుతూనే ఉన్నాను, అది తాగుతూ ఉన్న కొద్దీ ఇంకా తాగాలని అనిపిస్తూనే ఉంటుంది. అమ్మవారి కరుణామృతం ముఖం వత్తదు, అంటే ఎక్కి దుక్కి కాదు. అలాగే అమ్మవారు ఉన్నటువంటి మణిద్వీపం చుట్టూతో ఉన్న సుధాసముద్రం ఉంది, అందులో ఉన్న అమృతం దోసిళ్ళ కొద్దీ తాగుతూనే ఉన్నాం మేము, అందులో మునిగిపోయి తాగాం. అయినా సరే మాకు వెగటు పుట్టడం లేదు, కడుపుబ్బిపోవటం లేదు, అక్కడే ఉండిపోవాలనిపిస్తున్నది. అమ్మవారి లోకంలో ఉన్న మహామహిమది అంటాడు ఆయన. కాబట్టి ఈ రాక్షసులు దుర్గమాసురుడు యొక్క దూతలు చెప్పారు, అమ్మ ఒక ఆవిడ ఉన్నది అక్కడ, ఆహార పదార్థాలని సృష్టించి పాకం చేసి దేవతలకి ఋషులకి పెడుతోంది, వాడు శుభ్రంగా తింటూనే ఉన్నారు, అమ్మ అమ్మ అని స్తోత్రం చేస్తూనే ఉన్నారు, ఆనందంతో జయహో మాత అంటున్నారు. వాళ్ళు అరుస్తున్న అరుపులు, ఓపికొచ్చిన తర్వాత అరుస్తున్న అరుపులు అవి, అమ్మవారు పెట్టిన అన్నం తినడం వల్ల వచ్చిన ఓపికతో అరుస్తున్న అరుపులు అవి. ఆ అరుపులు అందుకే ఇక్కడ దాకా వినబడ్డాయి. ఓపిక లేకపోతే పీనుగుల్లో ఉంటే ఏమో అరుస్తారు, ఇప్పుడు పీనుగుల్లో ఉన్నవాడు ఏనుగుల్లో ఉండి ఘంకరించగలుగుతున్నారు. అనగానే వాడు తెల్లబోయి, నేను బ్రహ్మ దగ్గర వరం పొందాను, ఇప్పటికి 100 ఏళ్ళు దాటింది, ఈ 100 ఏళ్ళుగా ఆహారం పెట్టినవాడు ఎవ్వడూ లేడు ఈ దేవమానవులకి. అటువంటిది ఒక స్త్రీ వచ్చి నేను బ్రహ్మ దగ్గర పొందిన వరం కూడా వమ్ము చేసి వీళ్ళందరికీ కడుపు నిండా ఆహారం పెడుతోందా, పెట్టి వీళ్ళందరినీ పోషించి ఉత్సాహవంతులు చేసిందా, బలవంతులు చేసిందా, ఆవిడ సంగతి ఏమిటో చూద్దాం అంటూ సైనికులతో వచ్చాడు. ఈ దుర్గముడికి అమ్మకి ఘోర యుద్ధం జరిగింది. ఘోర యుద్ధంలో అమ్మవారు దుర్గమాసురుని సంహరించింది. అప్పటి నుంచి దుర్గాదేవీతి విఖ్యాతం తన్మే నామ భవిష్యతి, దుర్గమాసుర సంహత్వాత్ దేవీ దుర్గేతి గచ్చతి. దుర్గముడిని చంపటం వల్ల కూడా అమ్మకి దుర్గా అని పేరు వచ్చింది. ఎంతో పూర్వం ఎన్నో నిర్వచనాలు చెప్పారుగా మీకు ఈ 3-4 రోజులుగా, ఇప్పుడు మరోసారి ఆవిడికి దుర్గారే పేరు వచ్చింది. ఎందుకు? దుర్గముడిని చంపటం వల్ల. దుర్గముడని రాక్షసుణ్ణి సంహరించి ఆ రోజు నుంచి అమ్మవారు దుర్గా అనే పేరు పొందింది. ఈ దుర్గమాఖ్యుణ్ణి, మహాసురుణ్ణి, క్రూరుణ్ణి, వేద నిధిని తనలో అట్టే పెట్టుకున్నవాణ్ణి, అంటే వేదములకు ద్రోహం చేసి తన దగ్గర అట్టే పెట్టుకున్న కారణం చేత వాడు సంహరించిందిట. వేదమంత్రములు శిష్యుడు వినయంతో వచ్చి అడిగితే చెప్పాలి, అలా చెప్పని వాడికి కూడా దుర్గముడికి వచ్చిన గతి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అందుకే జ్ఞానం కలిగిన వేద పండితులు రాగానే అవతల వాడిలో వినయం ఉంటే వాడికి ఉపనయనం అయ్యి సంస్కారంతో వస్తే వాడికి నేర్పుతారు. అంతేగాని నా కులం వాడివా, నా ఇంటి పేరెటి వాడివా, ఇలాంటివి అడగనండి వాళ్ళు. పూర్వకాలంలో వేద పండితులు దగ్గరకు వచ్చిన వాడి వినయము, వాడి ప్రవర్తన, వాడికి ఉపనయనం అయ్యిందా లేదా, వీడికి నిష్ట ఉందా లేదా, ఇవి తెలుసుకుని నేర్పేవారు అన్నమాట. అదొక నియమం. అలా కాకుండా ఎవరికీ చెప్పకుండా తన దగ్గరే దాచుకుంటే అవతల వాడు తను మించిపోతాడేమో నేర్పకపోతే వాడు దుర్గముడితో సమానుడు. వేద శక్తిని, వేద మంత్రములను, వేద నిధానమును దాచుకున్నవాడు దుర్గముని వలె నశిస్తాడు. ఇప్పుడు దుర్గముడు చావగానే వాడికి ఇచ్చిన వరం కూడా పోయింది, కాబట్టి మొత్తం మళ్ళీ ఋషులందరికీ వేదం వచ్చేసింది. వాడు బతుకున్నంతవరకే బ్రహ్మవాడికి ఇచ్చిన వరం చెల్లుబాటులో ఉంటుంది, రాక్షసుడు చావగానే ఆ వరం పోయినట్టే, పోగానే మర్చిపోయిన మంత్రములు అందరూ పొందారు. సాయంకాలం పాటు రోజు సంధ్యావందనం చేసేవాళ్ళు, పొద్దున సంధ్యావందనం చేసేవాళ్ళు, మధ్యాహ్నం సంధ్యావందనం చేసేవాళ్ళు, మళ్ళీ పళ్ళేలు పట్టుకు కూర్చున్నారు. వాళ్ళకు తోచిన రీతుల్లో వాళ్ళు సంధ్యావందనాలు, గాయత్రి జపాలు మళ్ళీ మొదలుపెట్టారు. లోకంలో యజ్ఞములు సాగాయి, దాంతో దేవతలకు మళ్ళీ శక్తి వచ్చింది. దేవతలు తిరిగి భూలోకానికి యథాప్రకారంగా వర్షం కురిపించడం మొదలుపెట్టారు. అమ్మవారిచ్చిన విత్తనాలు భూలోకంలో మళ్ళీ పడ్డాయి కనుక అవి మొలకెత్తి పంటల చేతికి వచ్చాయి. దాంతో ఇప్పుడు అమ్మవారు మళ్ళీ వచ్చి అందరికీ కడుపు నిండా అన్నం పెట్టవలసిన అవసరం లేకుండా పోయింది. ఈ విధంగా నేను మళ్ళీ భూలోకంలో బ్రహ్మగారి సృష్టి యొక్క వ్యవస్థని, అస్తవ్యస్తమైన వ్యవస్థని చక్కదిద్దుతాను. అప్పటి నుంచి నన్ను దుర్గాని పొగుడుతారు, అప్పుడు మిమ్మల్ని రక్షిస్తాను నేను. పునశ్చాహం ఇదంతా శుంభరి శుంభుల వధ అయిన తర్వాత అమ్మవారు దివ్యరూపంతో దేవతలకి చెబుతోంది, ఎప్పుడెప్పుడు నాకు ఏ పేరు ఎలా వస్తుంది, ఎప్పుడు ఏం దొరుకుతుందో చెబుతుంది అన్నమాట ముందే. ఇది మనకి అపూర్వమైన ఘట్టం. ఒక ముక్కలో చెప్పాలంటే దుర్గా సప్తశతిలో దీని తర్వాత ఉన్న ఘట్టం ఇంక కేవలం సురధుడు సమాధి యొక్క వరాలే. ఇది మాత్రం అమ్మ స్వయంగా చెప్పిన ఘట్టం. అందుకే ఈ ఘట్టాన్ని మనం చెబుతూ ఉంటే ఒక పక్కన శంకరుడు మరో పక్కన వ్యాసుడు ఉండి వింటాడట. నేనన్నాం కదా మార్కండేయ పురాణ వ్యాఖ్యానంలో కింద వ్యాఖ్యాతలు రాశారు, ఇది శ్రీధరుడు లాంటి మహానుభావులు రాశారు. ఈ ఘట్టం అంటే అమ్మవారు దేవతలకి నేను ఈ పని చేస్తాను అప్పుడు నాకు ఈ పేరు వస్తుంది అని చెప్పిన ఘట్టం ఉందే, అమ్మే స్వయంగా చెప్పటం వల్ల ఇది ఎక్కడైనా పురాణం కింద ప్రవచనం జరుగుతూ ఉంటే అక్కడ వినడానికి వచ్చి శంకరుడు మహానుభావుడైనటువంటి వ్యాసుడు ఉండి వింటారట. ఎందుకంటే ఈ వ్యాఖ్యాతల తర్వాత వాళ్ళు కదా, కలియుగం వాళ్ళు కదా, వాళ్ళు అంత బాగా రాశారండి. ఇప్పుడు నేను చెబుతున్నాను, నిన్నటి నుంచి మొదలుపెట్టి అమ్మవారు ఏం చెప్పింది అవునా అంటే, ఈ వేదిక మీద నాకు చెరోవేపున ఒకవేపున సాక్షాత్తు అష్టాదశ పురాణవేత్త, అష్టాదశ పురాణములు రాసిన వ్యాసుడు, మరో పక్కన ఆదిశంకరుడు, ఇద్దరు ఈ వేదిక మీద కొలువై ఉండి మనల్ని దీవిస్తూ ఉంటారు, నన్ను మిమ్మల్ని కూడా. పైపెచ్చి ఇంకో అదృష్టం ఏమిటి, మనకి రేపు వ్యాస పూర్ణిమ. అసలు వ్యాసుడు పుట్టాడు కాబట్టి అది గురు పూర్ణిమని చేసుకుంటున్నాం మనం. ఆయన్ని మర్చిపోయి రకరకాల ఫోటోలు పెట్టుకు పూజిస్తున్నాం, అది వేరే విషయం. అసలు వ్యాసుడిని మనం ముందు గౌరవించాలి. వ్యాసుడు ఆషాఢమాసంలో పూర్ణిమ తిథి నాడు పుట్టుకొచ్చాడు. ఆయన వేదవ్యాసుడు పుట్టిన కారణం చేత దాన్ని వ్యాస పూర్ణిమ అన్నారు. వ్యాసుడు సమస్త లోకాలకి గురువు అండో గుర్తుపెట్టుకోండి. ఇవాళ వ్యాసుడు లేకపోతే భారతం లేదు, వ్యాసుడు లేకపోతే ఈ వేదముల యొక్క విభజన లేదు, అప్పుడు ఒక వేదాలకు ఒక క్రమం లేదు, ఉపనిషత్తులు లేవు, బ్రహ్మసూత్రములు లేవు. అన్నిటికీ మించి అష్టాదశ పురాణాలు, ఈ మత్స్య మార్కండేయ భవిష్య భాగవత బ్రహ్మాండ బ్రహ్మవైవర్త బ్రహ్మ వరాహ వామన వాయు విష్ణు అగ్ని నారద లింగ గరుడ కోర్మ స్కాంద పురాణములని ఈ పురాణములు, ఈ పద్ధతి పురాణాలు ఈ భూలోకంలో ఉండవు ఆయన లేకపోతే. ఇవన్నీ ఇచ్చి మనల్ని ఒక క్రమ పద్ధతిలో నడుపుతున్న సద్గురుడు వేదవ్యాసుడు. ఆ వేదవ్యాసుడు మనందరికీ ఆదిగురువు, మూలగురువు, పైగా విష్ణుస్వరూపుడు ఆయన. కృష్ణుడు ఎలా అయితే కృష్ణం వందే జగద్గురు అని పిలువబడ్డాడో అలాగే ఆయన వ్యాసుడు కూడా వ్యాసం వందే జగద్గురు అని పిలువబడిన వాడు ఆయన. ఆ తర్వాత మళ్ళీ కలియుగంలో ఆ వ్యాసుని పరంపరని మనకు అందించడానికి శివుడు శంకరుడు రూపంలో వచ్చాడు. అంటే ఒక ఆయన విష్ణువు, ఒక ఆయన శివుడు. శంకర శంకర సాక్షాత్ వ్యాసో నారాయణో హరి సూత్ర భాష్యకృతౌ వందే భగవంతౌ పునఃపునః. శంకరుడంటే సాక్షాత్తు ఆదిశంకరుడు, వ్యాసుడు నారాయణుడు. ఒక ఆయన బ్రహ్మసూత్రాలు ఇచ్చాడు, రెండో ఆయన బ్రహ్మసూత్రాలకి భాష్యం ఇచ్చాడు. అందుకే సూత్ర భాష్యకృతవు, సూత్రము భాష్యము రెండూ ఇచ్చిన మహానుభావులు. అటువంటి భగవత్ స్వరూపులైన ఆ ఇద్దరి గురించి పదే పదే నమస్కారాలు చేయాలి మనం. ఆ వ్యాసుడు పుట్టింది రేపు అవునా, పూర్ణిమ రేపు వస్తుందా, దానికి ముందే ఈ స్తోత్రాలు మనం వినగలుగుతున్నాం. ఈ స్తోత్రం అమ్మవారేమో దేవతల ద్వారా చేయించుకున్నది, దేవతలకి వరాలిచ్చింది, భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెబుతోంది, తనకి ఏ పేర్లు వస్తాయో చెబుతోంది. ఈ వినడానికి వాళ్ళిద్దరు ఇప్పుడు వచ్చి కూర్చుంటారు. అంటే ఇదంతా కూడా సంకల్పం ఎవరిది, సద్గురువుల యొక్క సంకల్పం కాబట్టి ఏ ఘట్టం ఎప్పుడు అవ్వాలో అప్పుడే వస్తుంది చూడండి. మనం గింజుకున్న రాదా ఘట్టం మామూలుగా అనుకుంటుంది. ఈ స్థలానికి ఉన్న పవిత్రత వల్ల, సద్గురువుల యొక్క కటాక్షం వల్ల మనం ఎప్పుడు ఆశ్చర్యకరంగా ఆ సమయంలోనే కథలు చెప్పుకుంటున్నాం. మనం సంపూర్ణ హనుమద్వైపం చెప్పుకున్నామండి 40 రోజులు, అప్పుడు ఏమైంది, సరిగ్గా ఎప్పుడూ లేనిది ఆ సంవత్సరం మనం ఇలాగే ఫిబ్రవరి నెలాఖరులో మొదలుపెట్టాం. హనుమత్ జయంతి మధ్యలో వచ్చింది, హనుమద్వైభవం చెప్పుకుంటుంటే హనుమత్ జయంతి వచ్చింది. మనం ఆ రోజు అనుకోకుండా ఇక్కడ గాలిలు దండేయడం, ఇక్కడ పూజ చేయడం అన్నీ జరిగాయి, హనుమంతుడిని ప్రతిష్ఠించుకున్నాం. అలాగే భాగవతం దొరుకుతున్నప్పుడు శ్రావణ మాసం వచ్చింది మనకు అనుకోకుండా, ఎందుకని అప్పుడు మనం కొంచెం లేటుగా మొదలుపెట్టాం కనుక. ఇలా ఏ కాలంలో ఏ దేవతలు అవతరించారో ఆ కాలంలో ఘట్టాలు వస్తున్నాయి మనం అనుకోకుండానే. అలా వచ్చేలా చేసుకుంటున్నవాడు వ్యాసుడే. ఆ వ్యాసుడి యొక్క, సద్గురువు యొక్క కటాక్షం మనకి సంపూర్ణంగా ఉంది అని చెప్పడానికి మాట చెబుతున్నాను అన్నమాట. ఇప్పుడు అమ్మ మళ్ళీ చెప్పింది, నాకు భవిష్యత్తులో మరో పేరు వస్తుంది. అప్పుడు ఏమిటో పేరు తెలిసిన, పునశ్చాహం యథాభీమం రూపం కృత్వా హిమాచలే. మళ్ళీ కొంతకాలం గడిచాక కొంతమంది రాక్షసులు, భీమాసురుడు అని పేరు కలిగిన రాక్షసులు పుడతారు. వీళ్ళందరికీ కూడా వంశమే భీమ వంశం. భీముడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు అండి, ఆ భీముడు అనే రాక్షసుని చంపాడు కాబట్టి శివుడికి భీమశంకరుడు అని పేరు. ఆ భీముడు అనేవాడు చాలా భయంకరుడు, వాడి వంశస్థులు భీమాసురులు అని పిలువబడతారు. అప్పుడు వాళ్ళు మళ్ళీ లోకాలని అల్లకల్లోలం చేస్తారు. అప్పుడు నేను భీమం రూపం కృత్వ, భీమము అంటే భయంకరం, ఒక భయంకర రూపం ధరిస్తాను, పెద్ద నాలుక బయట పెడతాను, ఎర్రని నాలుకతో పెద్ద పెద్ద కోరలతో మిడిగొడ్లతో నల్లని రూపంతో చేతులకి గోళ్లతో ప్రత్యక్షమై ఆ రాక్షసుని పట్టుకుని చీల్చి రక్షాంసి భక్షయిష్యామి మునీనాం త్రాణకారణాత్. మునుల్ని రక్షించడానికి వాడిని తినేస్తాను, మింగుతాను. రక్షాంసి అంటే రాక్షసులను భక్షయిష్యామి, భక్షిస్తాను. ఎందుకు భక్షిస్తాను? మునీనాం త్రాణకారణాత్, మునులను రక్షించడం కోసం. లోకశ్రేయస్సు కోసం మునులు బతకాలి, మునులు బతకాలంటే రాక్షసులు చావాలి. ఆ భీమాసురులందరినీ చంపుతాను. అప్పుడు నన్ను భీమాదేవి ఇతి విఖ్యాతం తన్మే నామ భవిష్యతి. ఈ భీమాసురుణ్ణి చంపడానికి భయంకరమైన భీమమైన రూపము ధరిస్తాను గనక, ఆ రూపంతో మళ్ళీ భయంకరంగా రాక్షసుల్ని తింటాను గనక, అప్పటి నుంచి నాకు భీమాదేవి అని పేరు వస్తుంది. ఇలా భీమాదేవిగా కూడా నేను ప్రసిద్ధికెక్కుతాను. అమ్మవారికి మరో పేరు భీమాదేవి అన్నమాట. ఈ విధంగా భీమాదేవిగా అవుతాను. ఇక తర్వాత యదా అరుణాఖ్యః త్రైలోక్యే మహాబాధాం కరిష్యతి. మరికొంతకాలానికి భూలోకంలో అరుణుడు అని పేరు కలిగిన ఒక రాక్షసుడు పుడతాడు. ఈ అరుణాసురుడు బ్రహ్మ కోసం కఠోర తపస్సు చేస్తాడు. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకోమంటాడు. షరామామూలుగా వాడు ఎప్పుడులాగే నాకు మరణం లేకుండా వరం ఇమ్మంటే ఇది మాత్రం కుదరదు అంటాడు బ్రహ్మ. అప్పుడు వాడు బాగా ఆలోచించి ఈ భూలోకంలో జంతువులన్నీ ఎలా ఉన్నాయి అంటే జంతువులు కానీ పక్షులు కానీ రెండు లేక నాలుగు కాళ్లతో ఉంటాయి, లేదా నాలుగు కాళ్లతో చేతులతో వాడుకున్నట్టుగా వాడుకునే జంతువులు కొన్ని ఉన్నాయి, ఉభయచరాల జీవులు కొన్ని ఉన్నాయని చెబుతాట. అప్పుడు వాడు ఓహో, రెండు కాళ్లతో ఉండేటటువంటి జీవులు మానవులు మొదలైనటువంటి వాళ్ళు, నాలుగు కాళ్లతో ఉండే పశువులు ఉంటాయి, కోతులు ఉన్నాయి అవడానికి నాలుగు కాళ్ళలో ఉంటాయి కానీ మొదటి రెండు కాళ్ళు కూడా చేతులు కింద కూడా ఉపయోగపడతాయి, రెండు చేతులు రెండు కాళ్ళతో ఉంటాయి, అవి నాలుగు కాళ్ళల్లా ప్రవర్తింపజేస్తాయి, కొన్ని కాళ్ళు లేకుండా పెడతాయి. ఇలాంటి జీవులు ఏవే ఉన్నాయో అన్నీ బ్రహ్మ ద్వారా తెలుసుకున్నట్ట. ఆలోచించేవాడు అయితే నాకు ఎవరి చేతిలో పడితే వాళ్ళ చేతిలో చావు లేకుండా ఉండడానికి ఒక ఆలోచన వచ్చింది. ఆరు కాళ్ళు కలిగి రెక్కలు కలిగి పెద్ద శబ్దము చేసే జంతువు ఏదైనా ఉందా అన్నాడు. రెక్కలతో ఎగిరే జంతువులు లేవు, ఒకవేళ రెక్కలతో ఎగిరే పట్టుకున్న ఉన్న ఆ జంతువులు అటువంటి వాటికి ఆరు కాళ్ళు ఉండవు. ఎనిమిది కాళ్ళు ఉన్న శరభమృగం ఉన్నది కానీ ఆరు కాళ్ళు ఉన్న జంతువులు లేవు అన్నట్ట బ్రహ్మ. అయి సర్వజ, ఎనిమిది కాళ్ళు ఉన్న శరభమృగాలు ఉన్నాయన్నమాట, వాటికి రెక్కలు ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. శరభమృగం అని ఒక మృగం ఉంటుంది. ఆ మృగమునికి ఎనిమిది కాళ్ళు ఉంటాయి, రెక్కలు ఉంటాయి. అది సింహాన్ని అవలేలగా తన్నుకుపోయేది. ఇప్పుడు ఆ జాతి అంతరించిపోయింది. ఇప్పటికి కూడా వీరు శ్రీలంక ఎడితే శరభసాళ్వము అనే పేరుతో వీరభద్రుడు ఒక రూపం ఎత్తి నరసింహస్వామి వారిని భయపెట్టిన బొమ్మలు ఉంటాయి అక్కడ. అటువంటి జంతువులు కూడా ఉండే ఒకప్పుడు. కాబట్టి అయితే ఎనిమిది కాళ్ళు ఉన్నాయి, లేదా నాలుగు ఉన్నాయి, లేక రెండు కాళ్ళు ఉన్నాయి, రెక్కలు ఉన్నాయి, కానీ ఆరు కాళ్ళుండి రెక్కలతో ఎగిరే జంతువులు లేవు. ఆ జంతువులు కూడా పెద్ద శబ్దం చేసేవి లేవు అనుకునేవాడు. నాకు ఆరు కాళ్ళు కలిగి రెక్కలు కలిగి జుమ్మను శబ్దం చేసి ఆ శబ్దంతో నా చెవుల్లో రంధ్రములు పడి నెత్తురొచ్చేలా చేసి చెవుల్లోంచి నెత్తురు కారి రక్తస్రావం అయిపోయాక అప్పుడు నా పేక నులిమి చంపేటటువంటి ఒక జంతువు కావాలి. ఆ జంతువు చేతిలో తప్ప ఇంకే జంతువు చేతిలో చావు ఉండకూడదు అన్నట్టు. అప్పటికింకా తుమ్మెదలు కొట్టలేదు భూలోకంలో. వాడు ఎంత గొప్ప కోరిక కోరాడు తెలుసా? తుమ్మెదకి ఆరు కాళ్ళు ఉంటాయి, అందుకే తుమ్మెదని షట్పది అంటారు. ఆరు కాళ్ళు ఉంటాయి, రెక్కలు ఉంటాయి, ఎగురుతుంది, జుమ్ము అంటుంది. ఆ జుమ్మని చెవులు అరవాలట. అరిస్తే ఆ శబ్దం వరకు చెవులు చిల్లుపడాలట. కర్ణవేరు పగిలిపోయి చెవుల్లో నెత్తురు గారిపోవాలట. మొత్తం నెత్తురంతా బయటకు వచ్చాక ఆ జంతువు గొంతు నిలిపి చంపాలటం అని. అది కూడా ఆడ జంతువు అయి ఉండాలట. ఆరు కాళ్ళు కలిగింది, మళ్ళీ మొగదు కూడా కాదు. కొంచెం వీడికి లేడీ పక్షపాతం ఉంది, స్త్రీలను గౌరవించాలనుకున్నాడు వాడు. అంచేత మగ తుమ్మెద కాకుండా ఆడు తుమ్మెద చేతిలో చావాలి. తుమ్మెదలనే ప్రాణులే లేని రోజుల్లో కోరాడు వాడు ఈ కోరిక. అలాంటి జీవి చేతిలో తప్ప ఇంకెవరి చేతిలోనో కూడా నాకు మరణం లేకుండా వరం ప్రసాదించు బ్రహ్మ అనగానే బ్రహ్మగారు చిరునవ్వునవి, అలాంటి జంతువులు ఉండవని నువ్వు అనుకుంటున్నావు వెర్రివాడా, నువ్వు బుద్ధిగా ఉన్నంతకాలం అలాంటి జంతువులు రావనుకో, నేను నీకు నిజంగా వరం ఇస్తున్నాను, అటువంటి జీవి చేతిలో తప్ప మరి ఏ జీవి చేతిలో నీకు మరణం రాదు. నేను ఇచ్చిన ఈ వరాన్ని స్వీకరించి బుద్ధిగా లోకాలని జాగ్రత్తగా చూసుకో, ఎవరికి హింస కలిగేటట్టుగా ప్రవర్తించకు, ఎవరిని నొప్పించకు, బాధ పెట్టకు. ఒకవేళ నీవు విజృంభించి లోకాలన్నిటినీ పాడు చేయడం మొదలు పెడితే మాత్రం నువ్వనుకున్న జంతువు ఏదో రూపంలో వస్తుంది, ఆ జంతువుని అంతం చూస్తుంది, ఆ తర్వాత నిన్ను కృతాంతుడి దగ్గరికి పంపుతుంది, నిన్ను కాపాడే శక్తి ఇంకెవరికీ ఉండదు అని బ్రహ్మదృశ్యుడైపోయాడు. అప్పుడు అరుణాసురుడు నవ్వి, లోకశ్రేయస్సు కోసం ఇంత కష్టపడి శక్తులు సాధించాలా? లోకాలను నాశనం చేయడానికే మేము ఇంత శక్తులు సాధిస్తున్నాం, లోకాలను నాశనం చేయడం తప్ప లోకాలకి శాంతి ఇవ్వడం మా వల్ల కాదు అని ఆ దుర్మార్గుడు విజృంభించి, తనకు ఎలాగో ఇలాంటి సామాన్యమైనటువంటి వ్యక్తుల్లో చేతుల్లో చావుండదు కనుక దేవతల మీద దాడి చేశాడు, దేవతల్ని ఓడించాడు, ఆ తర్వాత రకరకాల వాళ్ళ మీదకి దాడి చేశాడు, మానవుల్ని జయించాడు, దేవతల్ని జయించాడు, గంధర్వుల్ని జయించాడు, కిన్నరుల్ని జయించాడు, పిశాచాలని, గుహ్యకుల్ని, సిద్ధుల్ని, సాధ్యుల్ని, అందరినీ జయించాడు. ఇంకా వాడిని చంపేవాడు ఎవడు లేడు కనుక రెచ్చిపోయాడు, చెయ్యకూడని పాపాలన్నీ చేశాడు. వాడి కాలంలో స్త్రీలకు సుఖం లేదు, పురుషులకు సుఖం లేదు, సంపదలున్న వాడి మీద దాడి చేసి వాళ్ళ సంపదలన్నీ లాగేసేవాడు అనమాట. వాడో రకమైన నక్సలైట్, ఎవరి దగ్గర డబ్బు ఉందా వాడిని చంపేయడం, ఆ డబ్బు లాక్కొచ్చేయడం. దాంతో ప్రజలంతా హడిలిపోయారు, గిజగిజలాడిపోయారు. ఏం చేయాలో తెలియక అంతా కలిసి అమ్మవారిని ఇప్పుడు శ్రీశైలం అంటున్నామే ఆ క్షేత్రం దగ్గరకు వచ్చి ప్రార్థించారు. ఈ రాక్షసుడు ఆ శ్రీశైల అరణ్యాల దగ్గరే ఉండేవాడు, వాడు రాజధాని అదే. ఇప్పుడు మనం అక్కడ ఈ పైకి వెళ్ళే చోట సున్నిపేట అనే ప్రాంతం ఉంది, ఈ సున్నిపేట ప్రాంతంలో వాడికి రాజధాని ఉండేదిట, సున్నిపెంట అంటారు, అది పేట కూడా కాదు సున్నిపెంట. ఆ ప్రాంతంలో ఈ రాక్షసుడికి ఒక గొప్ప రాజధాని ఉండేది పూర్వకాలంలో, కొండ మీద మంచి అద్భుతమైన భవనం కట్టుకున్నాడు, అక్కడ ఉండేవాడు. అందుకే దేవతలు అక్కడికి వచ్చి మరీ అమ్మవారిని భక్తితో ప్రార్థించారు, జగదంబ రక్షించు తల్లు, ఈ దుర్మార్గుడు మా ప్రాణం తీసేస్తున్నాడు, వీడికి స్త్రీ చేతులు అది కూడా జంతువు చేతులు, ఆరుకాళ్ళు కలిగినటువంటి ఆడు జంతువు చేతులు, రెక్కలుండి ఎగిరేటటువంటి జంతువు చేతులు మాత్రమే చావు ఉన్నది, ఆ పనేదో నువ్వే చేయమని దేవతలంతా ప్రార్థించారట. ఈ గర్వితుడు అరుణాసురుణ్ణి సంహరించమని దేవతలంతా ప్రార్థించగా హరి విరించి హరుడు కూడా ప్రార్థించగా, అప్పుడు అమ్మవారు ఈ లోక కంటకుణ్ణి సంహరించడం కోసం భూలోకానికి వచ్చింది, భరామరీ రూపం ధరించింది, ఆడు తుమ్మెదగా వచ్చింది. అంత పూర్వం ఎక్కడ భూమండలంలో తుమ్మెద అనే జంతువే లేదు, ఆరు కాళ్లతో ఒక జీవిగా మారింది, నల్లగా ఉన్నదా జీవి, దానికి రెక్కలు వచ్చాయి, అది జుమ్మని శబ్దం చేసింది. అమ్మవారి పక్కన చాలామంది దేవతలు ఉంటారు కదా, అటువంటి వాడు ఏది త్రిపుర సుందరి, హృదయదేవి, శిరోదేవి, శిఖాదేవి, కవచదేవి, నేత్రదేవి, అస్త్రదేవి, కామేశ్వరి, భగవాలిని, నిత్యక్లిన, వేరుండ, వహినివాసిని, ఇలాంటి దేవతలంతా కూడా అమ్మవారి యొక్క పరివార దేవతలు. ఈ పరివార దేవతలందరూ కూడా అమ్మవారితో పాటు ఆడు తుమ్మెదలై వచ్చారు. ఓ తుమ్మెదులు దండులు దండులు కింద వచ్చేసేటి భూమికి, ఏ వేపు చూసినా ఈ శ్రీశైల అరణ్య ప్రాంగణాలన్నీ తుమ్మెదలతో నిండిపోయాయి, ఆడు తుమ్మెదలతో, భ్రామరీ రూపాలతో నిండిపోయాయి. అమ్మవారు మధ్యలో ఎంత గండు తుమ్మెదగా ఉన్నది, ఈ తుమ్మెద వచ్చి వాడి చుట్టూ చేరింది, వాడికి మతిపోయింది, ఈ గందరగోళం అంతా ఏమిటి, ఎవరక్కడ వీటిని కొట్టండి అన్నట్ట. దాంతో వాడి రాక్షసులు సైనికులంతా వచ్చి, ఏది ఈ అరుణాసురుడు యొక్క సైనికులు, వాళ్ళంతా ధనుసు ఎక్కుపెట్టి తుమ్మెదల మీదకి బాణాలు వేయడం మొదలెట్టారు. ఈ బాణం తుమ్మెదకి తగలగానే ఆ బాణం తిరిగి వచ్చి వేసిన రాక్షసుడు గుచ్చుకుని వాళ్ళు తెచ్చారు, వాళ్ళకి వరాలు ఉండవుగా, అందువల్ల బాణం తిరిగి రావడం, వాళ్ళనే చంపడం. దాంతో అరుణాసురుడి సైనికులంతా తుమ్మెదల మీద ప్రయోగించిన బాణములు వెనుకకు తిరిగి వచ్చి వాళ్ళ గుండెల్లోనే గుచ్చుకోవడంతో టుప్పు టుప్పుని కింద రాలి చచ్చిపోయారు. ఎవరు చేసిన కర్మ వారనుభవింపక ఏరికై నన్ను తప్పదన్నా అన్నారు, కానీ ఎవరు వేసిన బాణం తిరిగి వచ్చి వాళ్ళనే కొడుతుందని ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది. మొత్తం వాడి సైనికులంతా క్షణాల్లో చచ్చిపోయారట. దేవతలు తెల్లబోయి, అసలు అమ్మవారులు యుద్ధం చేయలేదు, బాణం వేయలేదు, ఈ పిచ్చి రాక్షసులంతా అమ్మవార్ల మీద బాణం వేయడం ఏమిటి, ఈ బాణములు వెనక్కి తిరిగి వచ్చి వాళ్ళ గుండెల్లో కూర్చుకొని కిక్కు కిక్కు అని కింద పడిపోయి నెత్తురు కొక్కుని చావడం ఏమిటి, భలే ఉందండి యుద్ధం అన్నారట. సరే ఏమైతేనే మొత్తం మీద దేవతలు ఆశ్చర్యపోతూ ఉండగానే ఎవరి బాణాలు వాళ్ళకి వెనక్కి తిరిగి వచ్చి మొత్తం రాక్షస సైన్యం అంతా పిట్టల్లా రాలిపోయారు. ఇప్పుడు పళ్ళు పటపట కొరుగుతూ మధ్యలో ఉన్న అమ్మవారి దగ్గరకు వచ్చాడు అరుణాసురుడు. అప్పుడు అమ్మ ఈ చెవి దగ్గరకు వచ్చి ముందు ఒకసారి భౌం అంది, అనగానే వాడి చెవిలో ఉన్న కర్ణబేరి ఢామ్ అంది, అమ్మేమో జమ్ అనగానే ఇక్కడేమో గుమ్ అంది, అందులో గమ్మగారినట్టుగా వచ్చింది అంటే నెత్తురు. వరదల కుడి చెవిలోంచి వచ్చింది. వాడు బాబో బాబో మంట చెవిలోంచి నెత్తురొస్తుందనే లోపు ఎడమ చెవి దగ్గరకు వచ్చింది. ఇక్కడ కూడా బమ్మని కాసేపు అరిచింది. అమ్మవారు గట్టిగా అరిస్తే మనం బతుకుతామా? ఏమి హుంకరించిందండి ఆ తల్లి. ఆ దెబ్బకి ఎడమ చెవిలో ఉన్న కర్ణభేరి కూడా పగిలిపోయింది. అందులోంచి కూడా నెత్తురు బయటకు వచ్చింది. ఈ చెవుల్లోంచి నెత్తురు వచ్చేసి వాడు ఆ చూస్తున్నాడుగా నిశ్చేష్టుడే కూలబడిపోయాడు. వాడి శరీరంలో ఉన్న నెత్తురు బొట్టు చివరి బొట్టు వరకు శరీరంలోంచి చెవి ద్వారా బయటకు వచ్చేసిందిట. చూపేసి వాడి శరీరంలోంచి నెత్తురు బయటికి రాగవలసిన అవసరం లేకుండా మొత్తం వాడి రక్తం బయటకు వచ్చిందిట. వాడిది ఏ గ్రూపో తెలియదు కానండి, ఆ మొత్తం రక్తం అంతా బయటకు వచ్చినప్పుడు పడితే మొత్తం భారతదేశం వాళ్ళందరికీ ఒక్కరోజు బ్లడ్ డొనేట్ చేయొచ్చు అనమాట. కాకపోతే దరిద్రపు రక్తం అనుకోండి, రాక్షస రక్తం, మళ్ళేదో ప్రమాదం, కానీ మొత్తం నెత్తురంతా బయటకు వచ్చింది, వరదల బయటకు వచ్చింది. ఎప్పుడైతే శరీరంలో ఉన్న రక్తమంతా ఈ చెవులలో నుంచి కారిపోయిందో అప్పుడు వాడికి నీరసం వచ్చింది. రక్తం పోతే ఏమవుతుంది మనకి? మన శరీరంలో ఉన్న రక్తం అంతా కారిపోతే నీరుక్తులం అయిపోయి నీరసం వచ్చి అలా కూలబడిపోతాం. వాడు కూడా చతికిల పడ్డాడు. అప్పుడు అమ్మవారు అమాంతంగా వచ్చి వాడి కంఠాన్ని పట్టుకుని ఈ ఆరు కాళ్ళతోటి కసిక్కి ఒక్క నొక్కు నొక్కింది, నులిమి చంపేసింది. దెబ్బకి వాడు చచ్చి కింద పడిపోయాడు. అరుణాసురుడు అలా చచ్చిపోయాడు. గారు ఎన్ని వరాలు కోరుకోనివ్వండి, మృత్యువు నుంచి తప్పించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా భగవతి జగన్మాత ఏదో ఒకటి పక్కన అట్టే పెట్టుకుని ఒక ఉపాయం, ఆ ఉపాయముతో శత్రువులను సంహరించి తీరుతుంది. ఈ మూర్ఖులకి పాపాత్ములకే ఎన్ని తెలివితేటలుంటే ఇంతమందిని సృష్టించిన జగదంబకి ఎన్ని తెలివితేటలు ఉండాలి? ఈ విధంగా క్రూర రాక్షసుని గొంతు నులిమి జగమేలు తల్లి జగదంబే శివుని సరసనే భ్రమర రూపమున వెలసినది భ్రమరాంబే అని అమ్మవారిని అప్పటి నుంచి స్తోత్రం చేయటం మొదలుపెట్టారు. వాడిని సంహరించి ఆ తర్వాత దేవతలను ఆనందపెట్టాక దేవతలంతా అమ్మాయి ఈ రూపంతో కలియుగాంతం వరకు ఈశ్వరుడికి అగ్రభాగంలో ఉండి మమ్మల్ని రక్షించమంటే ఈశ్వరుడు కూడా అలాగే కోరితే అప్పుడు అమ్మవారు, శివుడు కొంచెం కింద ఉంటాడు, అమ్మ ఎత్తులో ఉంటుందన్నమాట. అమ్మ కొంచెం ఎత్తు స్థాయిలో భ్రమరాంబ భ్రామరి అనే పేరుతో అష్టాదశ శక్తి పీఠములలో ఒక శక్తిపీఠముగా కూడా ప్రసిద్ధికెక్కుతూ కొలువై ఉన్నది, నెలవై ఉన్నది, యుగాంతం వరకు అక్కడ ఉంటుంది, ప్రజలను అనుగ్రహిస్తుంది. పరమేశ్వరుడు అమ్మంటే చాలా అభిమానం కలిగిన వాడు, భార్యని గౌరవించేవాడు ఆయన. అందుకే నా నెత్తి మీద నువ్వు ఉండనట. అసలు భార్యలు ఎప్పుడూ నెత్తి మీద దేవతలు గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఎప్పుడూ నెత్తి మీద ఉండాలి, మనం కొంచెం డౌన్లో ఉండాలి. నేను చెప్పాలా? శివుడు చెప్పాడు సమండి. అందుకే శివుడు నెత్తికి ఎక్కించుకుంటాడు గంగాదేవుని కూడా పాపం. కాబట్టి అమ్మవారికి ఎక్కువ స్థాయి ఇచ్చాడు చూసారా మరి. అమ్మవారిని అలా పైన పెట్టి ఆయన కింద ఉంటాడు. చూసేవాళ్ళకి నిజంగా చూడండి, అమ్మవారి శిరస్సు మీదే ఉంటుంది అనమాట. అమ్మ ఎప్పుడు శివుడు శిరస్సు మీద ఉన్నట్టుగా ఉంటుంది. ఆయన నేను మీకు చెప్పాలా, ఇంట్లో మీ పెత్తనాలు ఏమిటో నాకు తెలియదా, నేను ఇందులో ఎంతమంది చూడలేదు, నా నెత్తి మీద దేవతలు చాలామంది చూశారు, పైకి ఇంటికి ఎవరు చెబుతారు కానీ వీళ్ళు. అక్కడ ఇంటికి వెళ్ళాక అందా అంతే. ఇక తర్వాత ఈ విధంగా జగదంబ ఆ స్వామివారిని కూడా అనుగ్రహిస్తూ ఆయనకు కూడా శక్తులు ఇస్తూ మనల్ని కాపాడుతూ శ్రీశైల క్షేత్రంలో ఉన్నది. అదే మాట చెప్పింది ఇప్పుడు ఆవిడ. ఏమన్నది? భ్రామ రీతి చ మాం లోకాః తదా తోష్యంతి సర్వతః యత్తం యదా యదా బాధా దానవోత్థ భవిష్యతి. నాయనలారా, దేవతలారా, నాడు నన్ను అంతా లోకంలో ఉన్న వాళ్ళంతా భక్తితో భ్రామరి భ్రామరి భ్రమరాంబ అని స్తుతిస్తారు. అన్ని చోట్ల భ్రమరాంబగా భ్రమరాంబికగా ప్రసిద్ధికెక్కుతారు. ఇలా ఎప్పుడెప్పుడు భూలోకములో రాక్షసుల పీడ పెరుగుతుందో, దేవతలకి మానవులకి బాధలు వస్తాయో, అప్పుడల్లా నేను అవతరిస్తాను. వెళ్ళి చెప్పింది ఆవిడ. యుద్ధం అంటే ఈ విధముగా, యదా యదా బాధ దానవోత్థ భవిష్యతి తదా తదావతీర్యాహం కరిష్యామి అరిసంక్షయం అందావిడ. ఎప్పుడెప్పుడు ఈ భూలోకంలో రాక్షసులు పెరుగుతారో, రాక్షసుల వల్ల మానవులకి దేవతలకి కష్టములు పెరుగుతాయో, అప్పుడప్పుడల్లా తదా తదా అప్పుడప్పుడు అన్నమాట అవతీర్యాహం నేను అవతరిస్తాను. అవతరించి ఏం చేస్తాను? వాళ్ళ నైవేద్యాలు అందుకోవడానికి అవతరించరుగా. కరిష్యామి అరిసంక్షయం, శత్రువులను నాశనం చేస్తాను. శత్రువులను నాశనం చేయడానికి అవతరిస్తాను. ఇదే శ్లోకం చూసారా మీరు? ఎప్పుడో కృతయుగంలో అమ్మ చెప్పింది, దాన్నే భగవంతుని చెప్పాడు. ఇక్కడ ఏమైంది అమ్మ? యుద్ధం యదా యదా బాధ దానవోత్థ భవిష్యతి తదా తదావతీర్యాహం కరిష్యామి అరిసంక్షయం. యదా యదా హి ధర్మస్య తద్గ్లానిర్భవతి భారత అభ్యుత్థాన అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎందుకు సృజామ్యహం? నన్ను నేను సృష్టించుకుంటాను. పరిత్రాణాయ సాధూనాం, పరిత్రాణాయ సాధూనాం, వినాశాయ చ దుష్కృతాం, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ప్రతి యుగంలో నేను అవతరిస్తానని భగవంతుడు చెప్పాడు. స్త్రీ రూపంలో అవతరించవచ్చు, పురుష రూపంలో అవతరించవచ్చు, గురువుల రూపంలో రావచ్చు, శిష్యుల రూపంలో రావచ్చు, ఒక్కొక్కప్పుడు పిల్లల రూపంలో వస్తాడు, పెద్దల రూపంలో వస్తాడు, లేదా నీ బంధువుల రూపంలో వస్తాడు, ఏదో ఒక రూపంలో వస్తాడు. ఆ పరమాత్మ వచ్చి ఈ దుష్ట శిక్షణ చేస్తాడు, మళ్ళీ ధర్మ సంస్థాపన చేస్తాడు, అధర్మాన్ని నాశనం చేస్తాడు. ఒక స్థాయి దాటి ఈ పంచభూతాలని పాడు చేసే వాళ్ళందరికీ కూడా గుణపాఠం చెబుతాడు. భూమిని విచ్చలవిడిగా ధ్వంసం చేసిన, విచ్చలవిడిగా పాడు చేసిన, నదుల గమనములను మార్చేస్తున్నా, సముద్ర స్థలాలని పాడు చేసేస్తున్నా, పంట పొలాలన్నీ చేపల చెరువులుగా మార్చేస్తూ ఉన్నా, అప్పుడు ఆ భగవంతుడికి ఆగ్రహం కలుగుతుందిట. ఓ స్థాయి దాటిపోకూడదు కదా, వాటన్నిటినీ మళ్ళీ యథాస్థానానికి తీసుకురావడానికి ఆయన అవతరిస్తాడు. అవతరించి మళ్ళీ వ్యవస్థ అంతా కూడా యథాప్రకారంగా మారుస్తాడు. ఈ భూమిని సస్యశ్యామలం చేస్తాడు, పూర్వం ఎలా ఉందో అలా తయారు చేస్తాడు, పోయిన కొండలన్నీ మళ్ళీ వచ్చేలా చేస్తాడు, నదుల గమనములన్నీ పూర్వంలా మారుస్తాడు. అలా మార్చడానికే ఏమని పేరు అనమాట, నైమిత్తిక ప్రళయము అని పేరు. అది రాకుండా చూడాలంటే మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి, మన ప్రవర్తన బాగుండాలి. ఈ ప్రకృతిని వికృతిగా మార్చకూడదు, విషంతో నింపకూడదు. ఈ దరిద్రపు ప్లాస్టిక్లు ఎక్కువైపోతున్నాయి, ఈ కెమికల్స్ ఎక్కువైపోవటం, ఈ మందులు ఎరువులు ఎక్కువైపోవడం, ఇవన్నీ కూడా భవిష్యత్తుకి చాలా ప్రమాదం అండి. ఇప్పటికే సూర్యుడు చాలా స్థాయి దాటాడు, మనకి పురాణాలన్నీ చెప్పాయా లేదా? ఎక్కువ ఎండ పెరిగిపోతుంది, పెరిగిపోతే భూమి అంతా కూడా అగ్నిగోళం అయిపోతుంది. అప్పుడు 100 ఏళ్ల పాటు అగ్ని వర్షం కురిసి భూమి పాడైపోయాక మళ్ళీ 100 ఏళ్ళు వర్షం కురుస్తుంది. ఆ స్థితి మీరు చేతులారా తెచ్చుకుంటున్నారు. భూమికి ప్రళయం తెచ్చిపెట్టేది కేవలం మానవులు అట, ఇంకే ప్రాణి కదట, మానవులే భూమికి ప్రాణం ప్రళయం తెచ్చిపెడతారు. ఎందుకంటే మానవుడికి కలియుగంలో స్వార్థం ఎక్కువ అవుతుంది. స్వార్థం ఉండకుండా ఎవడు ఉంటాడు? కానీ కలియుగ మానవుడు విపరీత స్వార్థానికి గురవుతున్నాడు. అక్కడ తనకి ప్రపంచానికి ప్రళయం తెచ్చిపెడుతున్నాడు, ప్రమాదం తెచ్చిపెడుతున్నాడు. ఇప్పుడు ఒక వ్యక్తి చేసిన పని వాడికి మంచిది కాదు, మనకి మంచిది కాదు. మీరేం చేస్తారంటే, పురాణాలు వింటున్న వాళ్ళు మీకు బాగా అవగాహన ఉన్నది కనుక, ఎంతోమంది మహానుభావులు ఉన్నారు కనుక, సాధ్యమైనంత వరకు ఈ భూమిని ధ్వంసం చేయకుండా ఉండడానికి మీ వంతు ప్రయత్నం మీరు చేయండి. ఎప్పటికప్పుడు అందరికీ చెబుతూ ఉండండి, చెట్లు నరికేయకండి, అడవులు పాడు చేయకండి, ఈ నదుల యొక్క గమనాలు మార్చేయకండి, మొత్తం పంట పొలాలు పాడు చేసేయకండి, కొండలు పిండి చేసేయకండి అని అడ్డుకుంటూ ఉండండి. చక్కని గుళ్ళు ఉంటున్నాయండి, పైన కిందంతా కొట్టేస్తున్నారు, కొండంతా కూలిపోతుంది. కొద్ది రోజులకి గుడి ఉండడం లేదు, కొండ ఉండలా. ప్రయాణం చేస్తుంటే దారిలో చూస్తాం అనమాట, ఎన్ని కొండలు పోయాయండి. అలా పోకూడదట, విచ్చలవిడిగా అలా కొండలు పగల కొట్టకూడదు. అందుకే అమ్మ చెప్పింది, ఇవన్నీ జరిగితే భూమి పాడవుతుంది, అప్పుడు నేను అవతరిస్తాను, మళ్ళీ ధర్మ సంస్థాపన చేస్తాను.